ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
భూసార పరీక్ష, శ్రీరామ రక్ష అనే రేడియో నాటికకు స్వాగతం. రచన శ్రీపాద వేణు సీతారాం, వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్.
ఓ లక్ష్మక్క, ఏం గట్ల దిగా అలుగున్నావు? గియాల పొద్దుగల్లనే పొలం కాడికొచ్చినావు.
ఆ ఏం చెప్పమంటావక్క, పొద్దుగూకలు తెల్లవారు జాములు ఈ పొలం పనులే చేస్తున్నా కూడా దిగుబడి రాకపాయే, ఇల్లు గడవకపాయే, ఎన్ని మందులు కొట్టినా పొలం వండకపాయే. గిట్లయితే ఈ సాగుబడి సాగేదేట? మళ్ళీ నేను నా పిల్లాదెల్లా కలిసి కూలికి పోవలసి వచ్చేటట్టుంది.
ఆ ఏమక్క గట్లంటున్నో, అందరూ వ్యవసాయం లాభసాటి వ్యవసాయం అంటున్నారు. కొత్త కొత్త పద్ధతులు వంగడాలు ఎన్నో వచ్చినాయి. నువ్వింకా గట్ల మాట్లాడుతున్నావేందక్క?
ఆ ఏం ఆచారాలో ఏం పద్ధతిలో అక్క, ఎన్ని మందులు వాడినా భూమి పండకపాయే, మా బతుకులు సాగకపాయే.
అవునక్క, అన్నీ చేసినావు కానీ భూసార పరీక్ష చేయించినవా? అసలు ఈ భూమి సారం గురించి ఏమన్నా తెలుసుకున్నావా?
భూసార పరీక్ష గదేందాక పరీక్ష అంటున్నావు, భూమికి కూడా పరీక్ష ఉంటదా? కొంచెం వివరంగా చెప్పు.
భూసార పరీక్ష అంటే నీ పొలంలో మట్టిని పరీక్ష చేసి నీ భూమి బలమైందా కాదా అని చెప్తారక. గిది గమున్న ఏవో సారంటే ఇన్నా నాకు కూడా అర్థం కాలేదక్క.
ఏవో సారా? ఎవరక్క ఆయన? పేరు కొత్త ఉన్నది. ఆయన ఏం చెప్తాడు మనకు?
ఏవో అంటే వ్యవసాయ అధికారక్క. ఆయనకి వ్యవసాయం గురించి అంతా తెలుసు. గా సార్ దగ్గరికి పోతే వ్యవసాయం గురించి వివరంగా చెప్తారు.
ఓ అవునా, పదక్క ఆయన దగ్గరికి పోదాం. నాకు భూసార పరీక్ష గురించి కూడా తెలుసుకోవాలనుంది.
పదక్క పోదాం, మనం కూడా గా సార్ దగ్గరికి పోయి దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
నమస్కారం ఏవో గారు.
నమస్కారం అండి, ఎవరు మీరు?
మేము మీ సాగుబడి కార్యక్రమానికి మొన్న వచ్చామండి. నా పేరు సీత, ఈమె మా అక్క లక్ష్మమ్మ. మొన్న మీరు భూసార పరీక్ష గురించి చెప్పారు కదా, దాని గురించి వివరంగా తెలుసుకుందామని వచ్చాం సారు.
అవునా, అయితే చాలా మంచి విషయం మీదే వచ్చారన్నమాట.
ఈ భూసార పరీక్ష అంటే ఏంది సారు? దీని వల్ల మాలాంటి రైతులకు ఏంది లాభం?
చాలా మంచి ప్రశ్న అడిగినవు లక్ష్మక్క. దీని వల్ల మనకు నేలలో ఎంత సారం ఉన్నదో తెలుస్తుంది. దీని వల్ల ఏ ఎరువు వాడాలో, ఎంత మోతాదులో వాడాలో కూడా తెలుస్తుంది.
ఓహో, అప్పుడు ఈ ఎరువుల మీద పెట్టే అనవసరమైన ఖర్చు కూడా తగ్గుతుంది.
అవును సీతక్క, చాలా బాగా చెప్పినావు. ఇప్పుడు చాలా మంది రైతులు మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వేయడం వలన అనవసరపు ఖర్చు పెరగడంతో పాటుగా మొక్కలు కూడా సరిగా ఎదగవు.
గదెట్లా సారు, ఎరువుల మోతాదు ఎక్కువైతే పంటకేమైతది సారు?
అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వేయడం వలన నేలలో ఉండి పంటకు మేలు చేసే వానపాములు ఇంకా మరెన్నో సూక్ష్మజీవులు చనిపోతాయి. అంతేకాకుండా పంటకు సహజంగా అందే ధాతువులు అయినటువంటి జింకు, ఇనుము, మాంగనీసు మొదలైనవి పంటకు అందవు. దీని వల్ల చీడపీడలు కూడా ఎక్కువవుతాయి. ఉదాహరణకు మన జిల్లాలోని నేలల్లో లభ్య భాస్వరపు పరిస్థితి చూసినట్లయితే మధ్యస్థం నుంచి ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి దాన్ని తగ్గించి వాడినా కూడా దిగుబడులు తగ్గకుండా ఫలితాలను పొందవచ్చు. అంటే ఖరీఫ్ లోని ముఖ్యమైన పంటలైనటువంటి వరి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వేరుశనగలు. ఆసియాలో నేలల్లో భాస్వరం అధికంగా ఉన్నప్పుడు భాస్వర వినియోగాన్ని 25% నుంచి 50% వరకు తగ్గించవచ్చు.
చీడపీడల అవి ఎలాగుంటాయి సారు, కొంచెం వివరంగా చెప్పు.
అవును లక్ష్మమ్మ, చీడపీడలు పెరుగుతాయి. అది ఎలాగంటే అధిక రసాయనాల వలన భూమిలో కాలుష్యం పెరిగి పంటకు మేలు చేసే మిత్ర పురుగులు చనిపోతాయి. దీనివల్ల పంటకు హాని చేసే పురుగులు మరియు ఇతర సూక్ష్మజీవులు వ్యాప్తి చెంది పంట నష్టం వాటిల్లుతుంది.
కలుషితమా, మరి గది మనకు కూడా ప్రమాదమే కదా సారు.
అవును సీతక్క, అధిక రసాయనాలు వాడినప్పుడు అవి మనం తాగే నీటిలో కలిసి నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అప్పుడు వాటిని తాగిన జంతువులు మనుషులు కూడా అనారోగ్యం పాలవుతారు.
మరి ఈ మట్టి నమూనా ఎట్లా సేకరించాలి సారు? మీరే వస్తారా మా దగ్గరికి, లేదా మేమే మట్టి తీసుకురావాలా?
మట్టి నమూనా సేకరణ మీరే చేయాలి లక్ష్మక్క. చేసిన తరువాత మీరు ఆ నమూనాను భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి.
మరి ఇంకా మట్టి నమూనా ఎట్లా తీయాలి సారు, మాకు తెలియదు, కొంచెం వివరంగా చెప్పండి సారు.
మట్టి నమూనా సేకరణకు చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. మట్టి నమూనా సరైనది కానిచో దాని భౌతిక రసాయన జీవ లక్షణాలు మన పొలంతో సరితూగవు, అప్పుడు దానికి అనుగుణంగా చేసిన సిఫారసులు వ్యర్థమైపోతాయి. అంతేకాకుండా తప్పుడు సిఫారసులు కూడా చేయడం జరుగుతుంది.
అమ్మో, తప్పుడు సిఫారసులు చేస్తారా? మరి మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీరు మట్టి నమూనా సేకరణప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది లక్ష్మక్క. పొలంలో వి ఆకారంలో 15 సెంటీమీటర్ల వరకు పారతో గుంట తీసి అందులో పై పొర నుంచి క్రింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 8 నుంచి 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గరగా చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసివేయాలి. ఈ విధంగా అరకిలో వచ్చే వరకు చేయాలి.
మరి పొలంలో రాళ్ళు రప్పలు పంట వేర్లు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకురావాలా సారు?
ఇలా సేకరించిన మట్టిలో రాళ్ళు పంట వేర్లు మొదళ్ళు లేనట్లుగా చూసుకోవాలి. ఒకవేళ మట్టి తడిగా ఉంటే నీడలో ఆరనివ్వాలి.
మరీగా మట్టి సేకరించిన తర్వాత బస్తాలలో తీసుకురావచ్చా సారు?
మంచి ప్రశ్న అడిగినవు సీతక్క. మట్టి నమూనా సేకరణకు రసాయనిక సేంద్రియ ఎరువుల సంచులను వాడరాదు. ఇందుకొరకు శుభ్రపరచిన ప్లాస్టిక్ సంచులను వాడుట చాలా మంచిది.
మరి అంత పెద్ద పొలంలో ఎక్కడి నుంచి తీసుకురావాలి సారు?
మట్టి నమూనా కొరకు పొలంలో మట్టి తవ్వి సేకరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లక్ష్మక్క. గట్ల దగ్గరలో గాని మరియు పంట కాలువల్లోనూ మట్టిని తీసుకోకూడదు. చెట్ల కింద ఉన్న పొలం భాగం నుంచి సేకరించరాదు. ఎరువు అంటే పశువుల పేడ, కంపోస్టు, పచ్చి రొట్టె మొదలైనవి పొలంలో కుప్పలు కుప్పలు వేసిన చోట నుంచి కూడా మట్టిని సేకరించరాదు. దీనితో పాటు పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఎత్తు పల్లపు ప్రాంతాలుగా విభజించి వేరువేరుగా మట్టి నమూనాను సేకరించాలి. ఇటువంటి సందర్భంలో కూడా మనం ఇదివరకు చెప్పుకున్న జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్లు మీకు అనుమానం కలిగితే ప్రత్యేకంగా నమూనా తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని అటువంటి మట్టిని మంచిగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు.
సారు, మరి మాకు 1 ఎకరం మాడి తోట ఉంది, దాని కూడా గట్లనే చేయాలనా సారు?
లేదు సీతక్క, పండ్ల తోటలకు అనువైన నేలను గుర్తించేటప్పుడు గాని లేదా పండ్ల చెట్లకు ఏవైనా పోషక పదార్థాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాను వేరే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది.
మరి గదెట్లా చేయాలి సారు?
సాధారణంగా పంటను బట్టి 3 నుంచి 6 అడుగులు అంటే 1 నుంచి 2 మీటర్ల లోతు గుంట తవ్వి ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించాలి. ఈ విధంగా సేకరించిన మట్టిని భూసార పరీక్షకు పంపాలి. ఈ విధంగా చేసేటప్పుడు మొదటగా క్రింది లోతు నుంచి మట్టి నమూనా తీయాలి, ఆ తరువాత పై పొరల నుంచి తీయాలి. ఈ విధంగా చేస్తే కింది మట్టితో పై మట్టి కలవదు. మట్టి త్రవ్వుతున్నప్పుడు ఏవైనా గట్టి పొరలు తగిలినట్లయితే వాటి లోతు మరియు లక్షణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఎకరానికి 2 చోట్ల నుంచి 4 చోట్ల వరకు మట్టి సేకరిస్తే చాలా మంచిది.
మరి ఈ సేకరించిన మట్టికి ఏ పరీక్షలు చేయమని అడగాలి సారు? ఇంకా ఏం చేయాలి మట్టిని ఇచ్చేటప్పుడు?
మీరు 1 చీటీపై రైతు పేరు, సర్వే నంబరు, గ్రామం, మండలం రాయాలి. ఇంకా కావలసిన పరీక్ష, ఇంతకు మునుపు వేసిన పంట దానికి వాడిన ఎరువులు, వేయబోవు పంట రాసి మట్టి నమూనాతో పాటు సంచిలో వేయాలి. ఈ భూసార పరీక్షతో పాటు మీరు సాగునీటి పరీక్ష కూడా చేయించుకోవచ్చు.
సాగునీటి పరీక్ష అదేంటి సారు? నాకు ఈ భూసార పరీక్ష గురించే ఇప్పుడు తెలుసు. మీరు సాగునీటి పరీక్ష అంటున్నారు, కొంచెం వివరంగా చెప్పండి దాని గురించి కూడా.
లక్ష్మమ్మ, ఇంతకు పూర్వం సాగునీటి యొక్క నాణ్యతపై ఎక్కువ అనుమానాలు లేక రైతును నిర్భయంగా వాడుతుండేవారు. కానీ పెరుగుతున్న నీటి కొరత వలన, భూమిలోని ఎక్కువ లోతుల్లోంచి నీరు తోడి వాడడం వలన ఎక్కువ లవణాలు నేల ఉపరితలంపై చేరి పంట ఎదుగుదలకు హానికారకం అవుతున్నాయి. నేలలు కూడా బాగు చేసేందుకు వీలు పడని రీతిలో చెడిపోయేందుకు అవకాశం ఉంది.
మరి ఈ సాగునీటి సేకరణ ఎలా చేయాలి సారు? దీనికి కూడా భూసార పరీక్ష చేసినట్టేమైనా జాగ్రత్తలున్నాయా?
సాగునీటి పరీక్ష కొరకు పొలంలోని బోరుబావి నీటిని పంపుతో సుమారు 20-30 నిమిషాలు బయటకు వదిలిపెట్టిన తరువాత సుమారు 1/2 లీటర్ తీసి భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి.
మరి కాలువలు చెరువుల నుండి ఎట్లా తీయాలి సారు?
సీతక్క, కాలువలు లేదా చెరువుల నుండి తీసేటప్పుడు ఒక పెద్ద కర్రకు చిన్న బకెట్ ను కట్టి ఒడ్డుకు దూరంగా నీటిని తీయాలి. దీనిని బాగా కడిగిన ప్లాస్టిక్ సీసాలో సాగునీటి పరీక్ష కొరకు పంపాలి.
మరి మా ఊరికి దగ్గరలో ఒక ఫ్యాక్టరీ ఉంది సారు, దాని వ్యర్థాలన్నీ మా కాలువలోకి ఇడుస్తారు. ఆ నీటితోనే మేం పొలం పండిస్తాం. దాన్ని ఎట్లా పరీక్ష చేయాలి సారు?
అయితే మీరు ఖచ్చితంగా నీటి పరీక్ష చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆ నీరు పొలంలో మొదట ప్రవేశించే స్థలం వద్ద నీటి నమూనా సేకరించాలి. అలాగే వీలైతే పరిశ్రమ ఆవరణం నుండి బయటకు వచ్చిన ప్రాంతం నుండి కూడా మట్టి నమూనా తీసి పరీక్షకు పంపాలి. అప్పుడు ఆ రెండింటి వ్యత్యాసాన్ని మనం గుర్తించవచ్చు. ఈ నీటి పరీక్షకు కూడా పైన తెలిపిన విధంగానే వివరాలను నింపాలి.
మరి సారు, ఈ భూసార పరీక్ష నీటి పరీక్ష నమూనాలను ఎక్కడికి పంపాలి?
ఈ నమూనాలను మీకు దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి పంపవచ్చు, లేదా సంచార భూసార పరీక్ష కేంద్రాలకు కూడా పంపవచ్చు, లేదా మీ వ్యవసాయ అధికారికి పంపవచ్చు. దగ్గరలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు కూడా పంపవచ్చు.
మా ఊరికి దగ్గరలో ఎక్కడుంది సారు భూసార పరీక్ష కేంద్రం?
తెలంగాణ రైతులు తమకు దగ్గరలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పంపవచ్చు. అక్కడ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా మృత్తిక రసాయన శాస్త్ర విభాగంలోని నేల సంరక్షణ మరియు ఆరోగ్య యాజమాన్య ప్రయోగశాలలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేశ్వర్ నాయక్ గారి ఆధ్వర్యంలో భూసార మరియు సాగునీటి పరీక్ష చేస్తారు. అక్కడ వ్యవసాయానుభవ మరియు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ఏమైనా సందేహాలు ఉన్నవారు టోల్ ఫ్రీ నంబర్ అయినటువంటి 1800-1850551కి ఫోనులో సంప్రదించవచ్చు.
ధన్యవాదాలు ఏవో గారు, మీరు మాకు మంచి విషయాలను చెప్పిర్రు.
పర్వాలేదమ్మా, ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పండి, అప్పుడు నేనే స్వయంగా వచ్చి చూస్తాను. అవసరమైన మార్పులను చేసి అధిక దిగుబడులను పొందుదాం.
ఏవో గారు చెప్పిన విషయాలను మనం మల్లన్న, నర్సయ్య, సూరమ్మలకు కూడా చెప్పుదాం. పద కాపోదాం.
పద పద.
భూసార పరీక్ష రైతుకు శ్రీరామ రక్ష.
ఇంతటితో భూసార పరీక్ష శ్రీరామ రక్ష అనే రేడియో నాటిక సమాప్తం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
పెద్దమ్మా,
ఏంది బిడ్డ అట్లోరు కుటొస్తురు ఇయ్యాలా? ఓయమ్మో,
నువ్వెప్పుడు మంచి ముచ్చట్లు చెప్తావు కదా పెద్దమ్మా, ఈ రోజు ఏం చెప్తున్నావు మాకు?
ఇయ్యాలా? నేనేం ముచ్చట్లు చెప్పా? ఇప్పటిదాకా మంచి మంచి ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చినా కదా. మరి ఈ పెద్దమ్మ దగ్గర మీరందరూ ముచ్చట్లన్నీ ఇన్నారు. మరి ఈ ముచ్చట చెప్పిన ప్రతిసారి ఇది గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అని చెప్తుంటా కదా మీకు.
అవు పెద్దమ్మా,
నేను చెప్పిన విషయాలన్నీ ఎంత దాకా గుర్తుంచుకున్నారో ఇయ్యాల మీకు ఒక పరీక్ష పెడతా.
అమ్మో, పరీక్షనా? నాకు భయం పెద్దమ్మా.
నాకు కూడా భయం పెద్దమ్మా.
అవి మీరు స్కూల్లో రాసే పరీక్షలేం కాదు బిడ్డా, నేను అడిగే చిన్న చిన్న ప్రశ్నలకి సమాధానం చెప్పురి అంతే. అయితే అన్ని సమాధానాలు చెప్పిన వాళ్ళకి మంచి బహుమతి ఇస్తా.
ఏయ్, బహుమతియా?
ఆ అవును.
అయి అడుగు పెద్దమ్మా ప్రశ్నలు.
అయితే జాగ్రత్తగా విని నాకు సరైన సమాధానం చెప్పాలి.
ఓ సరే.
మొదటి ప్రశ్న, జీవులన్నిటికి అంటే జంతువులకు, మొక్కలకు, మనుషులకు, సమస్త జీవకోటికి ప్రాణాధారం ఏది?
నేను చెప్తా పెద్దమ్మా. నేను చెప్తా.
చెప్పు చిన్ని.
నీరే కదా పెద్దమ్మా.
నీరు మన సమస్త జీవకోటికి ప్రాణాధారం. ఇప్పుడు రెండో ప్రశ్న, మన భూభాగం పైన ఎన్నంతల నీరుందో చెప్పుర్రి.
మన భూభాగంలో 1, 2 మూడొంతుల నీరే కదా పెద్దమ్మా?
ఆ అవును, మన భూమి మీద 3 నీరే ఉంది. అందులో మనం తాగనికి ఉపయోగించే నీరు 1% మాత్రమే.
ఆ 3 నీరే ఉంది కదా పెద్దమ్మా?
ఓ పెద్దమ్మా, బుజ్జి చెప్పింది నిజమే. మన భూమి మీద 3 నీళ్లే ఉంది. అందులో మనం తాగడానికి ఉపయోగించేది మాత్రం 1%.
అవును పిల్లలు, భూమిపైన ఉన్న నీరు 3. మరి ఆ నీరు భూమిపై ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉంటుంది. అంటే నీరు సూర్యుని వేడిమికి ఆవిరిగా మారి, మేఘాలుగా మారి, ఆ చల్లదనానికి ద్రవ రూపంలోకి వచ్చి, ఆకాశం నుండి వర్ష రూపంలో తిరిగి భూమి మీదకి చేరుతుంది. ఆ ప్రక్రియలో ప్రకృతిలోని సమస్త జీవరాశులకు నీటిని అందించి, భూగర్భ జలం, నదులు, జలాశయాలు ఇలా అన్నిట్లో ప్రవహించి తిరిగి సముద్రంలోకి కలుస్తుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మరి ఇలాంటి నీళ్లు ఎలా కలుషితమైతాయి?
మనం వాడే నీళ్లు అంటే బట్టలుతికే నీళ్లు, స్నానం చేసిన నీళ్లు కాలువలుగా చేసి చెరువుల్లోకి వదిలేయడం వల్ల కదా పెద్దమ్మా?
అంతేకాదు పెద్దమ్మా, విషపూరితమైన పదార్థాలు, ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థాలు, మలమూత్ర విసర్జితాలు, వీటన్నింటిని చెరువులో కలిపేయడం వల్ల నీళ్లు కలుషితం అవుతున్నాయి.
అవును, మంచి చెప్పిండ్రు. గిట్లనే నీళ్లు కలుషితమైతున్నాయి. ఇందాక నేను చెప్పిన జలచక్రం కూడా దెబ్బతింటుంది.
జలచక్రం దెబ్బతింటదా? అదెలా పెద్దమ్మా?
ఆ చెప్తా బిడ్డా. ఇట్లా కలుషితమైన నీళ్లన్నీ జలచక్రం ద్వారా ఆవిరి రూపంలోకి మారతాయి. ఆ నీరు తనలోని ఇతర కలుషిత పదార్థాలను, అనగా రసాయన వ్యర్థ పదార్థాలన్నిటినీ వాయు రూపంలో మేఘాలుగా మారి, అక్కడ వాతావరణం అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్ష రూపంలో భూమికి చేరతాయి. ఆ కలుషిత మేఘాలు వర్షించినప్పుడు రంగురంగులలో వాన కురవడం, ఆమ్ల వర్షాలు కురవడం జరుగుతాయి. దీంతో ప్రకృతికి అపార నష్టం జరుగుతుంది.
అయ్యో, కలుషిత నీటి వల్ల ఎన్ని నష్టాలో కదా పెద్దమ్మా?
అవు బిడ్డ, కలుషిత నీటి వల్ల అన్ని నష్టాలే. అందుకే కలుషితం చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. పొదుపు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతా.
సరే అడుగు పెద్దమ్మా.
నీటి పొదుపు అంటే ఏంది?
నీటిని అనవసరంగా వృధా చేయకుండా వాటిని మితంగా వాడి సంరక్షించుకొనుడే నీటి పొదుపు.
మరి ఆ నీళ్లని ఎన్ని విధాలుగా సంరక్షించుకోవచ్చు?
ఇంకుడు గుంతల ద్వారా, మన గృహ అవసరాలకు వాడిన నీటిని పెరటి చెట్లకు పంపించడం ద్వారా, భూగర్భ జలాన్ని పెంపొందించే పద్ధతుల ద్వారా నీటిని సంరక్షించుకోవచ్చు.
చక్కగా చెప్పినో బుజ్జి. మరి మనం తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉండాలంటే మనం ఇంటి దగ్గర ఏమేం చేయాలి?
ఇంటి దగ్గర చేసే పని అంటే కాచి చల్లార్చి బడగట్టిన నీళ్ళనే తాగాలి.
మరి కాచిన నీళ్లే తాగుతున్నా మీరు?
అవు పెద్దమ్మా, కాచిన నీళ్లే తాగుతున్నాం.
నేను కూడా కాచిన నీళ్లే తాగుతున్నా పెద్దమ్మా.
తాగే నీళ్ళని శుభ్రం చేసుకోనికి ఇంట్లో చేయాల్సిన ఇంకా చాలా పనులున్నాయి. మరి అవేంటివి?
ఓ, అది నేను చెప్తా పెద్దమ్మా నీకు. అపరిశుభ్రమైన చేతుల వల్ల నీరు కలుషితం అవుతుంది కాబట్టి పంపు లేదా బోరు నుండి నీళ్లు పట్టుకునేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లలో చేతులు ముంచొద్దు. నీళ్లను తీసుకొచ్చేటప్పుడు మూత పెట్టి తీసుకురావాలి.
మరి మీరు అట్లనే చేస్తుర్రా?
అట్లే చేస్తున్నాం పెద్దమ్మా.
ఇంట్లో చేసే పద్ధతులు అయితే చక్కగా చెప్పిండ్రు. మరి ఊర్లో మొత్తం తాగే నీటి శుభ్రతను పాటించే పద్ధతులు చెప్పుర్రి.
చెప్తా పెద్దమ్మా, చెప్తా. మన ఊర్లో ఉన్న ట్యాంకులన్నీ శుభ్రం చేయాలి. అవిట్లా జమైన చెత్త చేదారం ఏరిపారేయాలి. ట్యాంకుల్లో నీళ్లను ఖాళీ చేసి శుభ్రంగా 3 నెలలకోసారి ట్యాంకును కడగాలి. ఆ ట్యాంకుల గోడలకు బ్లీచింగ్ పౌడర్ అద్దాలి. ఇంకా క్లోరినేషన్ కూడా చేయాలి.
ఎంత చక్కగా చెప్పినవేనాయ్ అమ్మా. సరే గాని ఇంకొక ప్రశ్న అడుగుతా. 1 నీళ్ళ ఎన్ని గ్రాముల క్లోరిన్ కలపాలి?
1 నీళ్ళు అయితే 0.5 క్లోరిన్ కలపాలి.
ఇంకొక చిన్న ప్రశ్న, క్లోరినేట్ చేసిన నీళ్ళని 8 గంటల తర్వాత ఉపయోగించుకోవాలి?
ఇది నాకు మస్తు గుర్తుంది పెద్దమ్మా, చెప్పనా?
చెప్పు.
1 గంట తర్వాత ఉపయోగించాలి.
మంచి చెప్పినావు, మంచి సమాధానాలు చెప్తుండ్రు కదా. ఇగో ఈ మిఠాయిలు తినుర్రి. తినుకుంటా నాకు సమాధానం చెప్పాలి.
మిఠాయిలు?
మిఠాయి చాలా బాగుంది పెద్దమ్మా, కాసంత మంచినీళ్ళు కూడా ఇయ్యాయి.
సరే తీసుకో.
మిఠాయిలు తిన్నాం, మంచినీళ్ళు కూడా తాగినాం. ఇక ప్రశ్నలు అడుగు పెద్దమ్మా.
నీ ప్రశ్నలన్నిటికి సరైన జవాబులు చెప్పేసి నువ్వు ఇచ్చే మంచి మంచి బహుమతులన్నీ తీసుకుంటాం. అడుగు అడుగు.
పరిసరాల పారిశుద్ధ్యం లేకపోవడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి?
కలరా, టైఫాయిడ్, విరోచనాలు,
కామర్లు వంటి వ్యాధులు వస్తాయి కదా పెద్దమ్మా.
అవును. మరి ఈ వ్యాధులన్నీ ఏ జీవుల ద్వారా వ్యాపిస్తాయి?
పురుగులు, దోమలు, పేలు, బొద్దింకలు వంటి అవాంఛిత కీటకాల వల్ల ఈ వ్యాధులు వ్యాపిస్తాయి.
మంచిగా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తుర్రు. ఇప్పుడు ఇంకొక కష్టమైన ప్రశ్న.
కష్టమైనదా? అమ్మో,
సరే పెద్దమ్మా అడుగు.
పరిసరాల పారిశుద్ధ్యానికి 10 సూత్రాలు ఉన్నాయని చెప్పిన, ఆ 10 సూత్రాలు ఏంటో చెప్పుర్రి.
నీకు గుర్తున్నాయి చిన్ని?
నాకు కొన్నే గుర్తున్నాయి బుజ్జి.
సరే అయితే నువ్వు 5 చెప్పు, నేను 5 సూత్రాలు చెప్తా, సరేనా?
ఆ సరే సరే.
చెప్పురి చెప్పురి.
బహిరంగ మల విసర్జనను అడ్డుకుందాం, మరుగుదొడ్డిని వినియోగిద్దాం, చేతుల శుభ్రతను పాటిద్దాం, మురుగు నీటి పారుదలను పాటిద్దాం, నీరు ఆహారం సురక్షితంగా ఉంచుకుందాం. మిగతా 5 నువ్వు చెప్పు బుజ్జి.
చెప్తా చెప్తా. వ్యర్థాలను విసర్జితాలను ఎరువుగా వాడుకుందాం, భూగర్భ జలాన్ని భద్రపరుచుకుందాం, ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకుందాం, వ్యాధికారక కీటకాలను జంతువులను నిషేధిద్దాం, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిద్దాం.
ఇప్పుడు ఇంకో ప్రశ్న, వ్యాధికారక క్రిములు మన శరీరంలోకి ఎట్లా ప్రవేశిస్తాయి?
వ్యాధికారక క్రిములు మన చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎలాగంటే, మన చేతులను శుభ్రపరచుకోకుండా తినే వస్తువులను తిన్నా తాగినా కంటికి కనిపించని సూక్ష్మజీవులు మన చేతి ద్వారా తినే ఆహారంపై పడి మన నోటిలోంచి మన శరీరంలోకి చేరిపోతాయి.
అందుకే
వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి.
అవును పిల్లలు, నేను చెప్పిన విషయాలతో పాటు మంచి మంచి పాటలు కథలు కూడా వినిపించిన కదా మీకు.
అవును పెద్దమ్మా.
చేతులు ఎట్లా కడుక్కోవాలనో పాట కూడా వాడిండ్రు మీరు, గుర్తుందా?
ఓ గుర్తుంది పెద్దమ్మా.
ఇప్పుడు చెప్పుర్రి, చేతులను ఎట్లా శుభ్రం చేసుకోవాలి?
ముందుగా చేతుల్ని నీటితో తడుపుకోవాలి.
ఇప్పుడు సబ్బు రుద్ది ఒక చేతిని మరో చేతితో రుద్దాలి.
చేతి వేళ్ల మధ్య వేరే చేతి వేలు వేసి మరీ రుద్దాలి.
5 వేళ్ల కనులు కలిపి అరచేతిని రుద్దాలి.
తరువాత చేతి వెనుక మణికట్టు వరకు రుద్దాలి.
వేళ్లు దగ్గర చేసి అరచేయి పొత్తిలు చేసి చేతితో చుట్టూరా రుద్దాలి.
20 సెకండ్ల వరకు 5 సార్లు రుద్దాలి. చివరిగా నీళ్లతో కడగాలి.
అంతే.
మరి ఆహారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే చేతులొక్కటి మంచి కడుకుంటే సరిపోతుందా?
లేదు పెద్దమ్మా.
చేతులతో పాటుగా ఆహారం తయారు చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి. కత్తిపీట, చాకు, వంట పాత్రలు, గిన్నెలు, ప్లేట్లను కూడా శుభ్రం చేయాలి. ఆహార పదార్థాలపై ఎప్పుడూ మూత పెట్టి ఉంచాలి. వంట పాత్రను తుడిచేందుకు ఉపయోగించే గుడ్డను ప్రతిరోజు ఉతికి ఎండలో ఆరేయాలి. మూతలు పెట్టిన పాత్రల్లోనే ఆహారాన్ని నిల్వ చేయాలి.
ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతా, సమాధానాలు చెప్పురు బిడ్డ. బహుమతులు వద్దా మరి?
కావాలి.
మరి చెప్పాలి.
సరే మరి అడుగు.
మరుగుదొడ్డి వాడకపోవడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి?
ఈగలు, దోమలు అన్ని మలమూత్రాలపై వాలి మన ఇంట్లో ఉన్న ఆహారంపై వాలుతుంటాయి. వాటి వలన ఆహారం కలుషితం అవుతుంది. ఫలితంగా కలరా, టైఫాయిడ్లు వంటి వ్యాధులు వస్తాయి.
మరి ప్రభుత్వం మరుగుదొడ్డి కట్టుకోనికి ఆర్థిక సహాయం చేస్తదని చెప్పిన కదా, ఆ పథకం పేరేంది?
నిర్మల్ భారత్ అభియాన్ కదా పెద్దమ్మా.
కాదు బుజ్జి, అది ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ గా అవతరించింది.
ఓ అవునా,
నీకు మస్తు తెలుసు బిడ్డ.
నువ్వే కథ చెప్పేద్దమ్మా, చెప్పవి అన్ని మాకు.
మరి ఈ పథకం కింద ప్రభుత్వం మనకి ఎన్ని పైసలు ఇస్తది?
నేను చెప్పనా?
నేను చెప్తా బుజ్జి.
సరే చిన్ని చెప్పు.
స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రభుత్వం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తుంది.
చాలా చక్కగా చెప్పిండ్రు పోరలు. ఈ రోజుకి ఇవి చాలు. లేవండి, పోయి చేతులు కడుక్కొని రండి. అన్నం పెడతా ఇద్దరికి.
పెద్దమ్మా పెద్దమ్మా, అప్పుడేనా? ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగు పెద్దమ్మా.
అవు పెద్దమ్మా, ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగు. మాకు ఇప్పుడే బహుమతులు కావాలి.
సరే, మీరు ఇంత ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదంట అడుగుతున్నా. జాగ్రత్తగా చెప్పుండ్రి. వర్షపు నీటి సంరక్షణలో పాటించే పద్ధతులేంటి?
నేను చెప్పనా పెద్దమ్మా?
చెప్పు తల్లి.
వర్షపు నీటి సంరక్షణలో 2 పద్ధతులున్నాయి. అందులో మొదటిది ఏంటంటే, ట్యాంకులు మరియు పాత్రల్లోకి వర్షపు నీటిని సేకరించడం, దాంట్లోనే నిల్వ చేయటం. రెండోది భూగర్భంలోకి నీటిని ఇంకించడం.
నా బంగారు తల్లులు ఇద్దరు అన్ని ప్రశ్నలకి మంచి జవాబులు చెప్పిర్రు. మీ ఇద్దరికి మంచి మంచి బహుమతులు ఇస్తా. ఇగో తీసుకోర్రి చిన్ని, ఇది నీ బహుమతి. బుజ్జి, ఇది నీ బహుమతి.
ఏంటి పెద్దమ్మా ఇవి?
మీ సంబరం చల్లగుండా ఆ డబ్బాలను తెరిచి చూడుండ్రి, మీకే తెలుస్తది.
తెరుద్దామా బుజ్జి?
ముందు నేను తెరుస్తా చిన్ని.
ఒకేసారి తెరుద్దాం. 1, 2, 3.
ఐ బొమ్మ. ఈ బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది పెద్దమ్మా. చిన్ని, మరి నీ డబ్బాలో ఏముంది చెప్పనే లేదు?
నా దాంట్లో కూడా బొమ్మే ఉంది బుజ్జి. ఇంత అందంగా ఉందో మా పెద్దమ్మ ఇచ్చిన బొమ్మ.
చాలా థాంక్స్ పెద్దమ్మ.
సరే గాని నేను చెప్పిన విషయాలన్నిటినీ ఇంత మంచి గుర్తుంచుకుంటారు బిడ్డ మీరు. ఇవన్నీ మీరే కాదు, మీ తోటి పిల్లలందరికి చెప్పాలి. అందరికి ఇవన్నీ తెలియజేయాలి, ఎందుకంటే మంచి మాటలు ఎప్పుడు అందరికి తెలవాలి. సరేనా?
సరే పెద్దమ్మా.
ఇక ఇప్పుడైనా నడువునరి, అన్నం తిందాం.
సరే పెద్దమ్మా, పోదంపా, ఆకలిస్తుంది అసలే.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ప్రతి బుధవారం లాగానే ఈ రోజు కూడా మీ అందరికీ నోరుదించే వంటకంతో మీ ముందుకు వచ్చేసాము. శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే సొజ్జప్పాల తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. సొజ్జప్పాల తయారీకి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు, చక్కెర 2 కప్పులు, యాలకుల పొడి 1 టీ స్పూన్, మైదా 4 కప్పులు, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పాలు 2 కప్పులు, నూనె వేయించడానికి సరిపడా, నీళ్లు తగినంత. అందరూ రాసుకుంటున్నారు కదా. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక గోధుమ రవ్వ పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. 5 నిమిషాల తరువాత కొబ్బరి తురుము గోధుమ రవ్వ మిశ్రమంలో పాలు పోసి 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ పూర్తిగా ఉడికిన తరువాత యాలకుల పొడి, చక్కెర వేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించి దించేయాలి. మైదా పిండిని నీటితో కలుపుకొని చపాతీలు చేసుకోవాలి. చపాతీల మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి బొబ్బట్లలా చుట్టుకొని పెనం మీద నూనె వేస్తూ కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన సొజ్జప్పాల తయారీ అయిపోయినట్టే. మరెందుకు ఆలస్యం, చకచకా చేసేసుకోండి. అందరూ తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తూ వచ్చే వారం మరొక పోషక వంటకంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: 1 సంవత్సరానికి ఎన్నిసార్లు వర్మి కంపోస్ట్ ను తయారు చేయవచ్చు? ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి, 6 సార్లు. గత వారం 2వ ప్రశ్న: వర్మి వాష్ లో ఉండేవి ఏమిటి? ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ, పోషకాలు. ఈ 2 ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు వై రవి, మహబూబ్ నగర్, డాక్టర్ స్వరూప, దోమల్గూడ, జి సంపత్, వేంపాడ్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: ఏ పద్ధతి ద్వారా నీటిని ఎక్కువగా ఆదా చేయవచ్చు? ఏ, నీరు లీకు కాకుండా పంపు గట్టిగా తిప్పడం. బి, నీరు వచ్చే పంపు రంధ్రం చిన్నదిగా ఉండేటట్టు చూడడం. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి: ఏ పద్ధతి ద్వారా నీటిని ఎక్కువగా ఆదా చేయవచ్చు? ఏ, నీరు లీకు కాకుండా పంపు గట్టిగా తిప్పడం. బి, నీరు వచ్చే పంపు రంధ్రం చిన్నదిగా ఉండేటట్లు చూడడం. ఈ వారం 2వ ప్రశ్న: నీటి ఉద్గారం అంటే ఏమిటి? దీనిని ఇంగ్లీష్ లో వాటర్ ఫుట్ ప్రింట్ అని అంటారు. ఏ, మనిషికి అవసరమైన వస్తువులను సేవలను అందించడానికి వినియోగించబడే నీటి యొక్క పరిమాణం. బి, మనిషికి అవసరమైన నీటిని అందించే వనరు. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి: నీటి ఉద్గారం అంటే ఏమిటి? దీనిని ఇంగ్లీష్ లో వాటర్ ఫుట్ ప్రింట్ అని అంటారు. ఏ, మనిషికి అవసరమైన వస్తువులను సేవలను అందించడానికి వినియోగించబడే నీటి యొక్క పరిమాణం. బి, మనిషికి అవసరమైన నీటిని అందించే వనరు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే 2వ ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9492927242 మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9492927242 ఈ నెంబర్ కి SMS చేయగలరు. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.